अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिधिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमः शिवाय ॐ नमो नारायणाय గురుభక్తి అంటే ఏమిటో శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రదర్శించి ప్రజలకు ఒక నిదర్శనం చూపించాడు. దానికి కృష్ణుడు జగద్గురుడు. ఆ విషయం అనుక్షణం మనం ప్రవచనం ప్రారంభించుకున్నప్పటి నుంచి చెబుతున్నాం. అయినా గురువుగారిని ఎందుకు ఆశ్రయించాడు అంటే, భూమి మీద పుట్టాక ఎవడైనా ఒక గురువును ఆశ్రయించకపోతే తరించడు. తనంత తాను సొంత పెత్తనంతో చదువుకున్న చదువు జ్ఞానమివ్వదు, పట్టివ్వదు అని లోకానికి చెప్పడం కోసమే కృష్ణుడు బలరామునితో కలిసి కాశీ వెళ్ళి సాందీపని దగ్గర చదువుకున్నాడు. తద్వారా ఒక గొప్ప సంప్రదాయాన్ని మనకి లోకంలో అందించాడు, శ్రీకారం చుట్టాడు. ప్రారంభంలోనే ఆయన గురుకులానికి వెడుతున్నప్పుడే చెప్పట, ఉరివిన్ మానవులెవ్వరైనా గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయబోలదనుచున్ బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియున్ గుర్వంగీకరణంబు చేయదనిరా గోవిందుడున్ రాముడున్. ఇది భూమి. ఈ భూమి మీద పుట్టేవాడు పంచభూతాల వల్ల పుడతాడు, అందుకే వీడి శరీరాన్ని పాంచభౌతికము అన్నారు. ఇలా పుట్టినవాడు ఎవడైనా ముందు గురువును ఆశ్రయించాలి, ఆయన దగ్గర మంత్రోపదేశం పొందాలి, ఆ తర్వాత ఆయన చెప్పిన పాఠాలు శ్రద్ధగా వినాలి, చెప్పింది కంఠస్థం చెయ్యాలి, అధ్యయనం అధ్యాపనం చెయ్యాలి. అంతేగాని తత్పూర్వారంభము చేయకూడదు. అంటే గురువుగారు చెప్పకుండా ఇంట్లో కూర్చుని పుస్తకాలు చూసి విద్య నేర్చుకోకూడదు. అలా నేర్చుకుంటే అది వాడికి మంచిది కాదు, లోకానికి మంచిది కాదు అని లోకమునకు చెప్పడం కోసం సర్వజ్ఞుడయ్యి జగద్గురువయ్యుండి సంపూర్ణుడయ్యుండి కృష్ణుడు బలరాముడితో కలిసి గురువును స్వీకరించాడు. ఈ పుస్తకాల వల్ల అత్యావశ్యక స్థితిలో ఉపయోగపడేటటువంటి జ్ఞానం వస్తుంది తప్ప అసలు చదువురాని వాడికి ఏమి ఉపయోగపడుతుందండి? ఏదో కంప్యూటర్ గురించి ఇలాగ ఉంటాయి అని ఒక మ్యాటర్ పెడతాడు అక్కడ. ఆ కంప్యూటర్ అంటే ఏమిటో తెలిసిన వాడికి తెలుస్తుంది, లేకపోతే ఏం ఆపరేట్ చేయగలుగుతాం మనం? డాక్టర్ గారంటే చక్కగా ఒక యూనివర్సిటీలో చదువుకున్నాక ఆపరేషన్ చేయగలడు, కానీ పుస్తకంలో కత్తిరి చూపించి ఇది కత్తిరి దీంతో ఇలా కొయ్యవలను ఇలా కొయ్యవలను ఇలా కొట్టవలను అని అందులో సూచనలు చేస్తే సూచనలు పెట్టి ఆపరేషన్ చేస్తామా? వెనకటికి ఒక ఆవిడ అలాగే చేసిందిట, పుస్తకంలో ఆపరేషన్ ఎలా చేయాలో చూసి ఎక్కడో నేర్చుకుందిట. వెంటనే ఒకటి పడుకోబెట్టి పట్టుకోవాల్సింది. ఆ తర్వాత ఎలా కుట్టాలి అని మళ్ళీ అప్పుడు సూదిలోకి దారం ఎక్కించింది. జరిగింది. చివరికి ఆ పిల్లడు చచ్చినంత పని అయితే అరెస్ట్ చేశారేమండి. అందువల్ల డాక్టర్ అంటే అక్కడ 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి నేర్చుకుని హౌస్ సర్జన్ అయ్యి అప్పుడు ఆపరేషన్ చేస్తే అది సక్సెస్ అవుతుంది, అయితే వికటిస్తుంది. వంట కూడా అంతే, పుస్తకాలు చూసి నేర్చుకుంటారు చాలామంది అనమాట. పకోడీకి ముందు పిండి నానబెట్టవలను, ఆ పిండి ఎందులో నానబెట్టాలో తెలీదు. ఆ మధ్యన ఒకడు పాలల్లో నానబెట్టాట, మళ్ళీ నీళ్ళల్లో అని ఎవరు చెప్తారు? ఇంట్లో నేర్చుకుంటే వస్తుంది పరంపరగా. తల్లి దగ్గర కూతురు, కూతురు దగ్గర ఇంకోళ్ళు, ఈ మధ్యన భర్త దగ్గర భార్య కూడా నేర్చుకుంది. ఒక ఆవిడ మా ఆయన దగ్గర వంట నేర్చుకున్నానని గర్వంగా చెప్పుకుంది. ఆయన ఎంతో మహానుభావుడు, వలలుడు. కాబట్టి నేర్చుకుంటే వచ్చేవి, లేకపోతే ఏమవుతుంది? అది ఎలా ఏం చేయాలో తెలియదు. ఇప్పటికి కూడా తగినంత ఉప్పు అంటాడండి. తగినంత ఉప్పు అంటే ఎంత? ఇలా చేత్తో పుచ్చుకుని తగినంత ఉప్పు అని ఇలా ఊపి అందులో వేస్తే అది ఉప్పు కాదు పప్పు తప్పుతుంది. అలాగే ఏ విద్యనంతే, అందులో ముఖ్యంగా మంత్రోపాసనలు మాత్రం అసలు పుస్తకం చూసి ఎప్పుడు చేయకండి, అది ఒక్కోసారి బెడిసి కొడతాయి. అందులో ఉచ్చారణ ఎలా చెయ్యాలో చెప్పడం, అది తెలియదు నీకు. పైన ఒక గీత, కింద ఒక గీత పెడితే పైన సా కిందరీ అంటే సంగీతం నేర్చుకున్నట్టుగా ఉంటుంది. అందువల్లే శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి గొప్పవాడు అయ్యండి. ఆయనలో అన్ని విద్యలు ఉండి కూడా ఒక గురువుని ఎంత వినయంగా సేవించాడు. ఆయన సేవించినట్టు ఎవరిని సేవించారా? కాళ్ళు ఒత్తేట పక్క వేశాడు, తీశాడు, ఆయనకి బట్టలు ఉతికి పెట్టాడు. ఆ సేవకే మెచ్చుకున్నాడు గురువుగారు. పోనీ మెచ్చుకోవడంతో అయ్యిందా? నిన్న చెప్పుకున్నాం కదా, దక్షిణమ్మని గురువుగారు ఆయన్ని అడిగాడు. ఏం దక్షిణ? చచ్చిపోయిన కొడుకుని బతికించమన్నాడు. ఆయన తీసుకొచ్చాడు కూడా. అప్పుడు మొదటిసారిగా గురువుగారు ఆనందంతో పరవశుడై కొడుకుని కౌగిలించుకుని తన భార్యకు ఆ కుమారుణ్ణి ఇచ్చి పిల్లలకేసి చూసి, ఓ బలరామకృష్ణులారా, భూమి మీద చాలామంది శిష్యుల్ని చూశాను, నా దగ్గర ఎంతమంది చదువుకున్నారు, ఎంతమందికి తిండి పెట్టాను, ఇంత కృతజ్ఞత ఎవడు చూపించగలడు? అసంభవం. ఒకవేళ కృతజ్ఞత ఉన్నా ఇలాంటి పని చేయటం అసంభవమే. ధనం ఇవ్వగలరు, ధాన్యం ఇవ్వగలరు, ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చదువుకున్న రోజుల్లో గురువుగారు దేవుడని బయటికి వెళ్ళిన తర్వాత తిట్టిన పాపాత్ముల్ని చూశాను నేను. ఏమాత్రం కృతజ్ఞత లేని వాళ్ళు ఎంతోమందిని నేను చూశాను. కానీ వాళ్ళు మీరు ఎలా కాదు, శిష్యులు గుణాఢ్యులైన విశేషస్థితి నుండి గురువు జీవించును, నిర్దూష్య గుణబల గరిష్ఠులు శిష్యులరై గురుని కోరిక చేయందగదే. శిష్యులు గొప్పవాళ్ళైతే గురువుగారికి ఉత్తమ స్థితి కలుగుతుంది. గురువు గొప్పవాడు అవ్వాలంటే శిష్యులు గొప్పవాళ్ళు అవ్వాలి. ఇప్పుడు గురువుగారు ఏదైనా చెబితే దాన్ని ప్రపంచానికి అందించేవాడు శిష్యులే కదా. కాబట్టి గురువు గొప్పతనాన్ని లోకానికి ఉత్తమ శిష్యులే చాటగలుగుతారు. కాబట్టి సరి అయిన శిష్యుడు దొరికినప్పుడు గురువుగారు మహోన్నత స్థితికి వెడతాడు. మీలాంటి ఏ దోషమూ లేని పుణ్యాత్ములు, గురుభక్తి కలిగినటువంటి వాళ్ళు శిష్యులై ఈ గురువుగారి కోరిక తీర్చారు. గురునకు కోరిన దక్షిణ కరుణన్మున్నెవ్వడిచ్చి ఘనులార, భవద్గురునకు కోరిన దక్షిణ స్థిరముగా నిచ్చి తిరి మీరు దీపితయసులై. ఇంతవరకు కోరిన దక్షిణ గురువుగారికి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గురువుగారు అప్పుడప్పుడు ఒక్కోసారి పరీక్షించడానికి ఇదిగో ఇంత పట్టుకురా అంటాడు. అంత డబ్బు ఎవడు తేగలడు? అసంభవం. పోని డబ్బంటే తేగలరు. గురువుగారు హఠాత్తుగా ఆకాశంలోకి వెళ్ళి మబ్బులు తెమ్మంటాట పరీక్షించడానికి. అవతల వాడి శక్తిని బట్టి అడుగుతాడు. అప్పుడు ఎవడవ్వగలడు? కౌత్సుడు అని ఒక ఆయన ఉన్నాడు, పరతంతుమునికి శిష్యుడు ఆయన. ఈ కౌత్సుడు చాలా గురుభక్తి కలిగిన వాడు, కొంచెం మొండాడు. గురువుగారి మీద భక్తి ఉండాలి కానీ మొండితనం ఒక్కోసారి ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఓ రోజున పాఠాలు అయిపోయాక, విద్యంతా పూర్తయ్యాక గురువుగారు అన్నారు, నీకు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారా, పట్టా ఇస్తున్నాను, ఇక ఇంటికి వెళ్ళిపో, నీ విద్య పూర్తయింది, హాయిగా వెళ్ళి ఏ రాజుగారి దగ్గర ఉద్యోగం చేసుకు బతుకు అంటే, అలాగేనండి, మీ అనుగ్రహం వల్ల అన్ని విద్యలు వచ్చాయి, మీరు పట్టా ఇచ్చారంటే ఇక నేను చదువుకున్నవాడే లెక్క, సంపూర్ణమైనట్టే నా విద్య, నా విద్య పూర్తి కాకపోతే మీరు పట్టా ఎవరు? ఇంత విద్య నాకు నేర్పి నాకు జీవితం ఇచ్చిన మీకు గురుదక్షిణ ఇచ్చుకోవాలి, ఏం కావాలో కోరుకోండి అనగా, నీకు తల్లిదండ్రులు లేరు, పేదవాడివి, ఏమీ లేనివాడు, ఏదో నా దగ్గర చేరావు, నేను ఎంత అన్నం పెట్టి చదివించాను, నువ్వు చదువుకోవడమే దక్షిణ, నీ గురుభక్తియే గొప్ప దక్షిణ, ఏమొద్దు వెళ్ళి హైగా ఉద్యోగం చేస్తూ సుఖంగా ఉన్నాడు గురువుగారు. అలా అంటే ఎలాగండి? అంత ఎంత డబ్బు లేనివాడినైనా గురుభక్తి లేని వాడిని కాను, ఏదో ఒకటి కోరుకోండి దక్షిణిస్తానన్నాడు. ఒరే వెళ్ళిపోరా ఏం వద్దురా అంటే వినిపించుకోకుండా, అబ్బెబ్బే గురుదక్షిణ పుచ్చుకోకపోతే అది నాకు అవమానం అండి గురువుగారు, దయతో కోరుకోండి అని 4 సార్లు విసిగించాడు. ఒళ్ళు మండిపోయింది గురువుగారికి. 14 కోట్లు బంగారు నాణాలు కావాలన్నాడు ఆయన. వెంటనే ఢామని కింద పడ్డాడు వీడు. అసలు వీడి దగ్గర ఏమో 1 కోటి లేదు, చలేస్తే కప్పుకునే చింకి కోటు లేదు, 14 కోట్లు అడిగితే ఏం చేస్తాడు? గురువుగారికి అనవసరంగా కోపం తెప్పించినట్టున్నాను. ఇప్పుడు 14 కోట్లు ఈ ప్రపంచంలో ఎవడిస్తాడు? ఉండొచ్చు డబ్బు, ఉంటే మాత్రం ఇచ్చేస్తారేటండి. మీ దగ్గర డబ్బు ఉంటే ఇమ్మంటే ఇస్తారా? చచ్చిన ఎవరు జేబులో రూపాయి ఇలా పైకి తీసి అమ్మ రూపాయి కూడా ఎందుకులే, మళ్ళీ రేపు ఆటోకి మనకొస్తున్నారు పట్టుకుపోతారు. అంత తేలిగ్గా డబ్బున్నా తీయలేము, అందులో ఇంత డబ్బు అసలు ఎవడు ఇవ్వడు. అప్పుడు ఆయన బుర్రగొక్కుని, గురువుగారు 14 కోట్లు తెమ్మన్నాడు, దక్షిణ ఇవ్వకపోతే పాపం అనవసరంగా కెలుక్కున్నాం, ఇంత గురుదక్షిణ చెల్లించగలగాలంటే ఏం చెయ్యాలి? అప్పుడు అయోధ్యానగరాన్ని రఘుమహారాజు, దిలీప చక్రవర్తి కొడుకు రఘుమహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయన పేరు మీదుగానే ఆ వంశం రాఘవ వంశమై రాముడు రాఘవుడు అని పిలువబడ్డాడు. రఘువు యొక్క వంశం వాడు రాఘవుడు. ఆ రఘుమహారాజు గారు గొప్ప దాత, ఆయన చేతికి ఎముక లేదని అర్థం. అంటే చేతికి ఎముక లేదనే, ఎముకలు అయితే చేతులు ఉండవు, ఎముక ఉంటే వంగదు కదా, దానానికి అలా వంచేస్తాడు చెయ్యి గనక ఎముక లేదన్నారు, అంత దాత అని అర్థం అన్నమాట. నోట్లో నాలిక లేదంటే అసలు నాలిక లేదని కాదు, మాట్లాడడం తక్కువగా మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడకపోతే నోట్లో నాలుక లేదు అంటారు, ఎక్కువ దానం చేస్తే చేతికి ఎముక లేదంటారు. ఇవి తెలుసుకోవాలి మనం. అందువల్ల ఇప్పుడు ఈయన రఘు మహారాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే ఆయన విశ్వజిత్ అని ఒక యాగం చేసి మొత్తం తన రాజ్యంలో ఉన్న సంపదంతా దానం చేసి ఖజానా అంతా ఖాళీ చేసి కూర్చున్నాడు. ఆయన కట్టుకోవడానికి పట్టుబట్టలు లేక నారచీరలు కట్టుకున్నట్ట, అంగవస్త్రం అది కూడా మోకాల దాకా ఉండే బట్ట, కింద దాకా పంచలేదు, అంగవస్త్రం కట్టుకున్నాడు. తీరా రఘువు గారి దగ్గరికి ఈయన వెళ్ళేసరికి రఘువుకి ఎవరో చెప్పారట, అంతటి వరతంతు మహర్షి శిష్యుడు కౌత్సుడు వచ్చాడనగానే ఆయనకి స్వాగతం చెబుదాం అని ఓ మట్టి చెంబు, మట్టి మూకుడు తీసుకొచ్చి భార్యా సమేతంగా రండి అని పిలిచి ఓ పిచ్చి కుర్చీ మీద, ఇలాంటి ఫైబర్ కుర్చీ మీద కూర్చోబెట్టి కాళ్ళు ఈ పళ్ళెంలో పెట్టండి అన్నట్ట. సాధారణంగా ఎవరైనా రఘుమహారాజు దగ్గరకు వస్తే బంగారపు పళ్ళెం వాళ్ళ ఆవిడతో వస్తుంది, ఆ పళ్ళెంలో కాళ్ళు పెట్టి బంగారపు చెంపుతూ ఆవిడ నీళ్లు పోస్తూ ఉంటే అవతల వాళ్ళు కాళ్ళు కడిగేవట్ట ఆయన. అది విని వచ్చాడు ఈయన. ఇప్పుడేమైంది, ఇంట్లో బంగారం అంతా అర్ధపూర్వ దానం చేయటం వల్ల మట్టి మూకుడు తెచ్చారు, ఇంత పెద్ద మట్టి పళ్ళెం తెచ్చి ఆ మట్టి పళ్ళెంలో కాళ్ళు పెట్టారు. అప్పుడే కౌత్సుడు డామ్ అన్నాడు. అయిపోయే మట్టి మూకుడు నాకు దగ్గరికి పట్టుకొచ్చేవాడు, ముందు వాళ్ళకి మూకుళ్ళు అరకవాళ్ళకి నాకుళ్ళు అన్నట్టుగా ఉంది అనుకుంటూ ఉంటే భార్యామణి నీళ్లు పోయి కాళ్ళు కడగాలన్నాడు రఘువు. ఆవిడ మళ్ళీ మట్టి చెంపుతోటే నీళ్లు పోసింది. ఈసారి గట్టిగా నిర్ధారణ చేసుకున్నాడు, ఇక్కడ మట్టి తప్ప ఈ గట్టి బంగారం దొరికేటట్లేదని. ఆ తదనంతరం ఆయన దగ్గర దర్భలు తప్ప ఏం లేవు, దర్భలు చేతిలో పెట్టి ఏం కావాలో కోరుకోండి అన్నట్ట. కనీసం 1 వస్త్రం ఇవ్వకుండా కేవలం మట్టి చెంబుతో నీళ్లు పట్టుకొచ్చి మట్టి పళ్ళెంలో కాళ్ళు పెట్టించి కడిగినా ఇన్ని ఏమి కోరుకుంటాడు ఈయన? ఆ వాతావరణం అంతా కనిపెట్టి అక్కడ బంగారపు చెంబులు లేవు, వెండి తపేళాలు లేవు, కనీసం మట్టి మూకుడు తప్ప ఏమీ లేవని గ్రహించి, ఏమీ లేదండి మిమ్మల్ని చూసి వెళ్ళిపోదామని వచ్చాను, మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఏమి అడుగుతానన్నట్ట. నాకు ఎదుటివాడి మనస్సు తెలుస్తుంది, నువ్వేదో అడగడానికి వచ్చావు, శంకిస్తున్నావు, అడుగు. ఈ ఇక్ష్వాకు వంశస్థులు అన్నమాట తప్పనగానే మహాత్మా నా దారినే పోతానన్నట్ట. ఇది మళ్ళీ ఈయన గెలుక్కోవడమే, ఆ గురువుగారు ఆయన గెలిగినట్టుగా. లేదు వెళ్ళిపోతానంటే, కాదండి రఘు మహారాజు దగ్గరికి వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, ఏం కావాలో కోరుకోండి అంటే ఏం చెప్పనండి, మా గురువుగారిని ఇలాగే గట్టి పట్టుదలతో ఏం దక్షిణ కావాలి అని అడిగాను, 14 కోట్లు అడిగాడు, ఇప్పుడు ఆ 14 కోట్లు నీ దగ్గరకు వచ్చి అడుగుదామంటే నీ దగ్గర చూస్తే మట్టి మూకుళ్ళు తప్పేమీ లేవు, నువ్వు నాకేమి ఇస్తావన్నట్టు. రేపటిదాకా సమయం ఇవ్వండి, మీరు హాయిగా అతిథి గృహంలో కూర్చోండి అన్నట్ట. అతిథి గృహంలో కూడా మట్టి గిన్నెలేనా, మట్టి చెంబులేనా అంటే, లేదండి భోజనాలు వస్తే భోజనాలకు లోట్లేదు ఇక్కడ, పళ్ళెలు లేకపోవచ్చుగాక అని ఆయన అతిథి గృహానికి పంపించి ఆ పూట ఆలోచించాడు రఘు. భూమండలంలో ఉన్న మహారాజులందరినీ జయించాను, అందరి దగ్గర నుంచి కప్పాలు వసూలు చేశాను. ఇప్పుడు ఇక కప్పం అడిగితే నెత్తురు తప్ప వాళ్ళు ఏమి ఇవ్వలేరు. ఎన్నిసార్లు ట్యాక్స్లు వేస్తారండి ఎవరినైనా? పైగా ఆయన ఉచిత పథకాలు లేవు ఆయన దగ్గర, అయినా సరే ట్యాక్సులు వేయడానికి లేకుండా అయిపోయిందిట. అందుకని ఆలోచించి ఇంకా ప్రజల దగ్గర ఏమీ లేదు, మహారాజుల దగ్గర ఏమీ లేదు, కానీ తెల్లవారితే ఆయనకి 14 కోట్లు ఇవ్వాలి. ఇంకా మిగిలింది ఒకటే, ఈ భూమండలం వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. లాస్ట్ అండ్ ఫైనల్గా యుద్ధం చేసి డబ్బు సంపాదించడానికి మిగిలిన వాడు దేవలోకంలో ఒకడే, బాగా డబ్బు ఉన్నది కుబేరుడి దగ్గర. నేను మహారాజుని గనక కుబేరుణ్ణి, కుబేరా డబ్బిమ్మని అడుక్కోను, రేపు యుద్ధానికి వెళ్ళి కుబేరుణ్ణి జయించి ఆయన దగ్గర కప్పలు లక్కుంటాను అనుకున్నట్ట. అనుకుని ఆయనకి వశిష్ఠుడు ఒక దివ్యరథం ఇచ్చాడు, ఆ రథాన్ని సిద్ధం చెయ్యి అని సారథికి చెప్పి అందులో రథము, ఆ రథంలో ఉండేటటువంటి ఆయుధాలు సిద్ధం చెయ్యి అన్నాడు. ఈలోపు కుబేరుడి దోత ఒకడెళ్ళి, కుబేర తెల్లారితే కొంప మునిగిపోతుంది, ఇంద్రుడి వజ్రాయుధాన్ని కూడా తిప్పి కొట్టగలిగే సామర్థ్యం కలిగిన వాడు రఘువు, పైగా ఆయనకి వశిష్ఠుడు ఆకాశంలో ఎగిరి ఒక దివ్య రథం ఇచ్చాడు, అతనికి ఒక గొప్ప కోదండం ఉంది, అది పుచ్చుకుని రేపు నీ మీద యుద్ధానికి వస్తాట. యుద్ధం జరిగితే మాత్రం అతని చేతిలో ఎవడైనా ఓడిపోక తప్పదు, ఎందుకైనా మంచిదని హెచ్చరిస్తున్నామని. కానీ అప్పుడు ఆయన నారదుడు మొదలైనటువంటి వాళ్ళ సలహా తీసుకుని యుద్ధం చేయటమా అని అడిగట. రఘువుతో యుద్ధం చేస్తే పరువు పోతుంది, వాళ్ళు దేవతలను కూడా జయించగలరు, మిగిలిందల్లా ఒకటే, వాడు ఇక్కడికి దండయాత్రకు వచ్చేలోపు అతని ఖజానా అంతా నింపేయి అన్నట్ట. అప్పుడు ఆయన యుద్ధానికి రాడు. అనగానే వెంటనే కుబేరుడు రఘుమహారాజు గారి కళ్ళలో కనపడి, నువ్వు పైకి రాకునైనా నేనే కిందకు వస్తాను, నీ చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలి అని మొత్తం ఖజానాలో 100 కోట్ల బంగారపు కాసులు కురిపించేశాడు. అప్పుడు రఘు పొద్దున్నే కౌత్సుని పిలిచి, ఈ మొత్తం ఖజానా నీది అన్నట్ట. అమ్మ బాబా, ఇది నేను ఎక్కడ వస్తానండి బాబు, నాకు వద్దు నాయన, నీకు పుణ్యోడు, నాకు 14 కోట్లు చాలు, అది కూడా నా కోసం కాదు, గురువుగారి దక్షిణకన్నట్ట. కాదు నాయన, ఈ 100 కోట్ల బంగారు నాణాలు నీకోసమే నేను సంపాదించాను, నేను నీకోసం కుబేరుడి మీదకి యుద్ధానికి వెడదాం అనుకుంటూ అంటే కుబేరుడు కురిపించాడు కనుక ఇది నాది కాదు, ఇది మొత్తం నీదే, నేను అక్కడ వసూలు చేసిన దాంట్లో కొంత అట్టే పెట్టి కొంత నీకు ఇద్దాం అనుకుంటే అది వేరు, చాలామంది డొనేషన్లు వసూలు చేసి కొంతవాళ్ళు లాగి నొక్కేసి పక్క వాళ్ళకి కొంచెం ఇస్తారు, ఆ టైపు కాదు నేను అన్నట్ట. మళ్ళీ ఇక్కడ ఇద్దరికి వాదోపవాదాలు, నేను 14 కోట్లు దాటి తీసుకోనంటాడు, మొత్తం నీదంటాడు ఈయన. ఇద్దరూ కలిసి గురువుగారి దగ్గరికి వెళ్ళారు. ఆ గురువుగారు నవ్వుకుని, చూసావరా నీ మొండితనంతో ఇంత గందరగోళం తెచ్చిపెట్టావు, వద్దు పోరా అంటే వినిపించుకున్నావా, పొద్దుపోక నన్ను బాగా విసిగించావు, అందుకే నేనేదో కోపంతో అన్నాను, నాకేమిటి ఆ 14 కోట్లు, మహారాజా నువ్వు మొత్తం ధనమిచ్చినా నాకు అక్కర్లేదు, నీకు ప్రజా అవసరాలు ఉంటాయి కాబట్టి ఆ 14 కోట్లు విడిగిచ్చి మిగతా అది ప్రజలకు ఉపయోగించు, నీకు ఉపయోగించుకో, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు నీకు వస్తుంది, మహాత్ముడి వెళ్ళి నాని పంపి ఆ 14 కోట్లు శిష్యుడి దగ్గర దక్షిణ పుచ్చుకున్న వెంటనే మొత్తం అక్కడున్న ఋషులకి అక్కడున్న పేదవాళ్ళకి అందరికీ పంచిపెట్టాడు, చిల్లిగా వట్టే పెట్టుకోలేదు ఆయన వాళ్ళు. ఆయనకి ఎందుకది ఆ బంగారం అడవిలో ఉండి తపస్సు చేసుకునే ఆయనకి? కౌత్సుడికి అక్కర్లేదు, ఆయనకి అక్కర్లేదు, రఘువుకి అక్కర్లేదు. ఇటువంటి వాళ్ళని మనం ఈ భారతదేశంలో ఒకప్పుడు చూసాం. నాకొద్దంటే నాకు నువ్వు పట్టుకుపో అని వాళ్ళని చూసాం, ఇప్పుడు నీకొద్దంటే నాకు నాకే 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 అని నాకేయటమే కనిపించిందల్లా. ఏం చేస్తాం, కాలప్రభావం కలిప్రభావం ఇలా అయిపోయిందనమాట. మళ్ళీ ఎప్పటికైనా అలాంటి మహాత్ముల్ని చూస్తామా అని అనిపిస్తుంది, కానీ వెళ్ళి ఆశపోదు నాకెందుకు, అటువంటి మహాత్ములు ఎప్పుడూ భూమి మీద ఉంటారు, పుడతారు పుడతారు కనపడతారని అనిపిస్తూనే ఉంటుంది. సర్వత్యాగం చేసిన వాళ్ళని నేను ఇప్పటికి చూశాను, నా అదృష్టవశాత్తు నేను చూశాను. ఒక ఆవిడ భర్త పోయాక ఆవిడ నగలు, ఆవిడ ఆస్తి ఒక్క పైసా అట్టే పెట్టుకోకుండా భగవంతునికి దానం చేసి కేవలం తన పెన్షన్తో బతుకుతుంది, అటువంటి ఆవిడ నేను చూశాను. పేర్లు చెప్పొద్దన్నారు కాబట్టి చెప్పట్లేదు, మా పేర్లు ఉటంకించొద్దన్నారు కాబట్టి చెబుతున్నాను నేను. భూమండలంలో అసలు వస్తువు మీద వ్యామోహం లేకుండా ఉన్న వాళ్ళని చూశాను. ఒక ఆయన తన పెన్షన్ మొత్తం ఇతరులకి రాసేసి, నేను బతికున్నంతకాలం నాకు వచ్చే పెన్షన్ ఫలానా సంస్థకి ఇచ్చేయండి అని చెప్పి కేవలం అటుకులు నానవేసుకుని, అవి కూడా ఒక గుప్పిడి అటుకులు నీళ్లలో నానవేసుకుని తింటూ బతుకుతున్నాడు, ఏ తిండి తినకుండా. ఆయన ఇల్లు రాసేశాడు, ధనము త్యాగం చేసేసాడు, పింఛను కూడా దానం చేశాడు, అటుకులతో బతుకుతున్నాడు ఆయన. ఆ అటుకులు కూడా తాను రోజు సొంతంగా కష్టపడి పనిచేసిన డబ్బులతో వచ్చేటటువంటి అటుకులు, పింఛన్తో కదట బతికేది, గవర్నమెంట్ పెన్షన్ ఆయనకు వస్తుంది. అది తీసుకోకుండా ప్రతిరోజు ఒక గంట ఒక పని చేస్తున్నాడు, ఆ పని అంటూ కూడా చెబితే మీరు కడుపు తిప్పుతుంది బాధపడతారు నేను చెప్పనంతే. గుళ్ళోకి వెళ్ళి చెప్పులు స్టాండ్ పెట్టి ఆ చెప్పులు తుడిచి ఎవరైనా రూపాయో పావులో ఇస్తే వాళ్ళంతటి వాళ్ళు అవి తీసుకుని దాంతో అటుకులు కొనుక్కొని బతుకుతున్నాడు. అప్పుడు నాకు అనిపించింది ఈ భూమండలంలో రఘువంశం కాలం నుండి ఈనాటి వరకు పరమదాతలు మహాత్ములు ఎందరో ఉన్నారు, వారంతా ఉన్నారు కాబట్టి ఇంకా ఈ దేశంలో మనం ఇంత అన్నం తింటున్నాం, ఈ మాత్రమైన వానలు కురిసి ప్రజలు సుఖంగా ఉండగలుగుతున్నారు. అందువల్ల ఎప్పుడూ మనకి ఆ భగవంతుడి రక్ష ఉంటుంది. గురువులు అడగరు దక్షిణ, అడిగితే ఇచ్చి తీరాలి. ఈ బోడి శరీరం వాళ్ళు రేపు పోతుందండి, వాళ్ళు ఉంటుంది రేపు పోతుందా? చీమలు పురుగులు తినే శరీరం ఇది, లేదా శ్మశానానికి తీసుకెడితే కట్టెల్లో కట్టెగా మాడి బూడిదైపోయే శరీరం ఇది. ఇటువంటి శరీరము గురువులకు ఇస్తే ఏం పోతుంది, ఇది గురువు సమర్పణ చెయ్యాలి అని భావించే శిష్యులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వాళ్ళలో ఆనాటి కౌత్సుడు, ఇదిగో శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్ భగవంతుడు కూడా మానవుడై పుట్టాడు. అందుకే ఆయన ఏమన్నాడు, గురువులకు కోరిన దక్షిణ కరుణతో ఇంత పూర్వం ఎవరైనా ఇచ్చారా? ఇవ్వలేదు. మీ గురువుకి కోరిన దక్షిణ తక్షణం స్థిరమైన బుద్ధితో ఇచ్చారు. ఇంకా మీ వంటి కీర్తి ప్రపంచంలో మరెవరికీ రాదు. మీ కీర్తి మీదే, మీ కీర్తిని ఎవరి కీర్తితో పోల్చలేము. కాలు నీవీటికి జని మృతబాలకు తేనొరుల వశమే భవదీయ కృపల్ మేలు దొరకొని మాకు విశాలమగుంగాక మీ యశము లోకములను. యమధర్మరాజు గారి నగరానికి వెళ్ళి యముణ్ణి బెదిరించి చచ్చిపోయిన పిల్లవాణ్ణి యథాతథంగా బ్రతికించి తీసుకుని వచ్చేవాడు ఎవడైనా ఉండగలడా? ధనం ఇవ్వవచ్చుగాక, పొలాలు ఇవ్వవచ్చుగాక, ఇంకేమైనా ఇవ్వవచ్చుగాక, చచ్చిన వాణ్ణి యమలోకానికి వెళ్ళి తిరిగి తీసుకొచ్చి అప్పగించేవాడు ఎవడూ ఉండడు. మీ కృప వల్ల, మీ దయ వల్ల మాకు మేలు చేకూరింది, మీ కీర్తి శాశ్వతంగా వర్ధిల్లుగాక. మహాత్ములారా, మీకు నేనేమివ్వగలను, కేవలం ఆశీస్సులే ఇస్తున్నాను. మీకు భార్యలు, పిల్లలు, సంపదలు ఇవి ఎప్పుడూ వర్ధిల్లుగాక, మీ కీర్తి భూమి ఉన్నంతకాలం ఉండుగాక అని గురువుగారు దీవిస్తూ ఉంటే, గురుదేవ మీ ఆశీస్సులే మాకు చాలు, అంతకంటే వేరే ఏమివ్వాలి? విద్య ఇచ్చారు, మీరు చెప్పుకున్న విద్యలన్నీ మాకు పంచిపెట్టారు, ఆ విద్యలతో మేము లోకోపకారం చేస్తామని గురువుగారికి ఎన్నో కానుకలు ఇచ్చారట వాళ్ళు. ధనాలు, ఏనుగులు, గుర్రాలు, అగ్రహారాలు ఇచ్చి గురు కటాక్షం పొంది తిరిగి వచ్చేశారు. క్రమక్రమంగా కాలం గడిచింది. మధురానగరం అంతా శ్రీకృష్ణుడు బలరాముల యొక్క పాదస్పర్శ వల్ల రోజురోజుకి అభివృద్ధి చెందింది. ఆ ప్రాంతం చూస్తే భూలోక వైకుంఠంలో ఉండేది. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ వైకుంఠం కాకేమవుతుంది, అదే వైకుంఠం, అదే గోలోకం. ఆ కాలంలో జరాసంధుడు ఒకరోజున కొలువులు ఉండగా హఠాత్తుగా అతని కుమార్తెలు వచ్చారు. ఒక ఆవిడ పేరు అస్థి, ఇంకొక ఆవిడ పేరు ప్రాస్థి. పాఠాంతరాల్లో కొన్ని చోట్ల ప్రాప్తి అంటారు, కానీ విష్ణు పురాణం మాత్రం ప్రాస్థి అంటోంది. ఒక గర్గ సంహిత కూడా ప్రాస్థి అంది. ఎందుకో భాగవతంలో కొన్ని ప్రింటింగుల్లో అస్థి ప్రాప్తి అన్నారు, విష్ణు పురాణ సుస్పష్టంగా మాత్రం ప్రాస్థి అనే అంది. అస్థి ప్రాస్థిశ్చ కంసస్య మహిష్యౌ భరతర్షభ మృతే భర్తరి దుఃఖార్తే ఈ యతుస్మ పితుర్గృహాన్. కంసుని భార్యల్లో చాలామంది ఉన్నా అందులో ఒక ఆవిడ పేరు అస్థి, ఇంకొక ఆవిడ ప్రాస్థి. వీరిద్దరూ జరాసంధుని కూతుళ్ళు. కంసుడు శ్రీకృష్ణుడి చేతిలో చచ్చాక అక్కడ 4-5 ఏళ్ళు ఉండిపోయారు. క్రమక్రమంగా రోజురోజుకి వాళ్ళకి పగ పెరిగిపోయింది. ఈ మామగారు ఉగ్రసేనుడి దగ్గర ఉండడం ఏమిటి, ఏమైనా సరే ఈ విషయం మా నాన్నగారికి చెప్పాలి, చెప్పి మా భర్తని చంపిన కృష్ణుడి మీద పగ తీర్చుకోవాలనిపించిందిట. అది కూడా చచ్చిన 5 ఏళ్ళకి. దొంగలు పడిన 6 నెలలకు అన్నట్టుగా సామెతగా చాలా కాలం తర్వాత వాళ్ళకి అంతకంతకి పగ పెరిగింది. తక్కిన భార్యలంతా కృష్ణుడిని భక్తితో పూజించి, కృష్ణ పోయితే పోయాడు భర్త, ఆయన నీ చేతిలో మరణించి నీలో లీనమై ముక్తి పొందాడు, మేం కూడా నిన్నే సేవించి ముక్తి పొందుతాం, నువ్వు అవడానికి వరసగా మాకు మేనలుడివైనా కొడుకు కంటే ఎక్కువ అని ఆయన సేవించి అక్కడే ఉండిపోయారు. జ్ఞానం కలిగిన కంసుని భార్యలు కృష్ణుడిని సేవించారు. కానీ ఇద్దరు మాత్రం తండ్రి బుద్ధులు వాళ్ళకు వచ్చాయన్నమాట. జరాసంధుడిలో ఉన్న క్రౌర్యం వచ్చింది. అందుకే వీళ్ళిద్దరూ ఒక రోజున హుటాహుటిన రథం ఒకటెక్కి జరాసంధుడి దగ్గరికి చేరారు. నాన్న అంటూ కాళ్ళ మీద పడి ఏడ్చారు. ఇదేమిటి తల్లులు, ఏదో మీరు సుఖంగా ఉన్నారనుకున్నాను, మీ గురించి నాకు ఎప్పుడు ఏమీ తెలియలేదు, హఠాత్తుగా ఈ తెల్ల చీరలు ఏమిటి, ఈ ఏడుపులు ఏమిటి, మీ భర్త ఏమైపోయాడంటే, అప్పుడు వాళ్ళు ఇదంతా కృష్ణుడి యొక్క అనుగ్రహం అన్నారట. ఎవరా కృష్ణుడు, నేను ఎప్పుడు వినలేదే అన్నాడు జరాసంధుడు. దేవకీ వసుదేవులకి 8వ గర్భంలో పుట్టినవాడు మగపిల్లవాడేట. వాళ్ళు చిన్నప్పుడే నందుడి దగ్గరికి పంపారట. ఆ కుర్రవాడు బాగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు మహాత్ముడు అనిపించుకుంటున్నాడు. నేనే గురువుని అంటున్నట్ట, పరాక్రమవంతుడు అంటున్నాడు. ఎక్కడ ఎవ్వరూ మహారాజులు కాదు, నేను మా అన్నయ్యే మహారాజులం అని వాళ్ళు విర్రవీగుతున్నారు. అలా విర్రవీగారా, ఇలాగే చెబుతారు చాలామంది. అందుకే ఇతరులు చెప్పిన మాటలు వినొద్దన్నారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, మధ్యలో ఇంకోటేదో చెప్తాడు, అది విని మనం మోసపోతూ ఉంటాం. మన దగ్గర అన్నమాటే నమ్మకం, థర్డ్ పర్సన్ చెప్పిన దగ్గర నుంచి చాలా వెర్షన్లు మారిపోతాయండి అవి. అందుకని వార్త వినేటప్పుడు ఇతరులు మోసుకొచ్చిన వార్త ఎంత ప్రమాదమో. తమిళనాడులో ఒళ్ళో కూర్చోబెట్టుకుని తమ కూతుర్ని కన్యాదానం చేయటం ఒక సంప్రదాయం. తండ్రి ఎప్పుడూ కూడా కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఇప్పుడంటే పెద్దవాళ్ళకి పెళ్లి చేస్తారు, కానీ పూర్వం చిన్నపిల్లలకు కదా, అందుకని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెళ్లి చేస్తారు. ఇప్పటికీ కొంతమంది ఆ సంప్రదాయం పాటిస్తూ ఒళ్ళో కూతుర్ని కూర్చోబెట్టుకుని కన్యాదానం చేస్తుంటే ఓ దౌర్భాగ్యుడు పురోహితుడు తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెళ్లి కూతుర్ని కౌగిలించుకుంటున్నాడని పెడతాడు. ఏంటి ఆ తండ్రికి మతిపోయింది ఆ ఫోటోలు చూసి. ఎలా పెడతారు దరిద్రులు వీళ్ళు. అందులో మరీ నీచమైపోయిందండి బాబు. కొన్ని అన్యమతస్థులు చేసే పనులు అన్నీ ఎన్ని కావన్నమాట. రామచంద్ర ప్రభు ఏం చేయలేకపోతున్నాం, కాలప్రభావం అది. అలా ఏమవుతుందన్నమాట, అక్కడ జరిగేదోటి చెప్పేదోటి. కృష్ణుడు ఎక్కడో బృందావనంలో ఉంటే ఆయన చంపడానికి ప్రయత్నించి గందరగోళం చేసి ఆయన్ని మధురా నగరానికి రప్పించుకున్నవాడు కంసుడు. వచ్చాక కూడా చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే కృష్ణుడు ఆయన్ని చంపాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఆ బృందావనంలో ఉండి రోజు మా ఆయన్ని చంపుతామని ప్రతిజ్ఞ చేసి ఒకరోజున మా ఆయన నిద్రపోతూ ఉంటే చంపేశారు. కంసుడు నిద్రపోతూ ఉంటే రహస్యంగా చంపారట. నాన్న ఇలా జరిగింది, సర్వం ఆత్మవైధవ్య కారణం, మా ఆత్మవైధవ్య కారణానికి పూర్తిగా మూలకారకుడు ఆ కృష్ణుడని చెప్పారట. పైగా వాళ్ళు వీళ్ళు రాజులా, మేమే రాజులం అంటున్నారు వారు. దాన్నే పోతర్ గారు అనువాదం చేస్తూ అద్భుతంగా చెప్పారు. వాండ్రున్ వీండ్రును రాజులే ఎన్నుచు గర్వప్రౌఢితో యాదవుల్ వేండ్రం వైన బలంబుతో మధురకున్ వే వచ్చి నిష్కారణంబు ఆండ్రున్ బిడ్డలు బంధులు వగవ కంసాది క్షమానాథుల తండ్రి చంపిరి కృష్ణు చేత ఇటు వైధవ్యంబు వచ్చుమి. వాళ్ళు వీళ్ళు మహారాజుల, రాజులమంటే మేమే అని పలికి గర్వంతో కృష్ణ బలరాములు తమ యాదవ సైన్యంతో దండ ఎత్తి వచ్చారు మధురా నగరం మీదకి. వచ్చిన వాళ్ళు తిన్నగా ఉంటారా, నిష్కారణంబుట పైగా అన్యాయంగా ఏ కారణము లేకుండా మా ఆయన మీద పడి వధించారు, చంపారు. తండ్రి, కృష్ణుడి వల్ల మాకు వైధవ్యం వచ్చింది, నీ వంటి మహాచక్రవర్తి పరాక్రమవంతుడి కూతుళ్ళమై ఉండి కూడా భర్తల్ని రక్షించుకోలేక వైధవ్యం పొందాం దురదృష్టవశాత్తు, నీలాంటి తండ్రి ఉంటే ఏమిటి, ఊడితే ఏమిటి, మా పగ తీర్చకపోతే నువ్వు తండ్రివి కాదు ఎండ్రివి అనగానే అతడు పళ్ళు పటపట కొరికాడు. ఏమిటేమిటి, శ్రీకృష్ణుడు కొంతమంది సైనికులతో వచ్చి నా అల్లుడంతటి వాణ్ణి కంసుడంతటి వాణ్ణి హింసించాడా, ఇది చాలా విచిత్రంగా ఉంది, కంసుడు పరాక్రమవంతుడు నాతోటే యుద్ధం చేసి నన్ను మెప్పించినవాడు, అంతటి వీరుణ్ణి వాళ్ళు ఎలా జయించారు, పైగా వాళ్ళు చిన్నవాళ్ళు అంటున్నావు నువ్వు, ఏదో ఉంది ఇక్కడ మోసం. సరే జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడే నేను నా అల్లుడిని చంపిన దుర్మార్గుణ్ణి చంపుతాను, నా అల్లుడి మేనల్లుళ్ళని చంపి మీకు పగ చల్లారేలా చేస్తాను, పోయిన వాడిని తీసుకురాలేను, మనశ్శాంతి కలిగిస్తాను అని పలికి తన మిత్రులైనటువంటి రాజులందరినీ పిలిచి 23 క్షౌగిణీల సైన్యం పోగు చేశాట. ఒకటి రెండు కాదు, మహాభారత యుద్ధంలో 18 క్షౌగిణీలే పాల్గొన్నాయి. ఎందుకంటే కారణం ఈ జరాసంధుడు అప్పటికే చాలామందిని లాగేశాడు. అక్షౌహిణీభి వింశత్య తిసృభిశ్చాపి సంవృత. వింశతి అంటే ఇరవై, తిసృభి మూడు అంటే ఇరవై మరియు మూడు కలిస్తే ఇరవై మూడు. ఇరవై మూడు అక్షౌహిణీయుల సైన్యమును వెంట పెట్టుకుని మధురా నగరం చుట్టుముట్టేశాడు. అప్పుడు కృష్ణుడు బలరాముడిని పిలిచి, అన్నయ్య మనం ఎందుకు అవతరించాము నీకు తెలుసు, మన అవతారం దుష్ట శిక్షణ, భూమి భారము తగ్గించటానికి మనం అవతరించాం. ఆ అవతార లక్ష్యం నెరవేరడానికి జరాసంధుడు బాగా ఉపయోగపడతాడు. వాడు చాలా సైన్యాన్ని తీసుకొచ్చాడు, ఈ సైన్యం మొత్తం నాశనం చేసేద్దాం, వాణ్ణి మాత్రం తొందరపడి చంపకు, వాణ్ణి వదిలేద్దాం, వాణ్ణి చంపే అధికారం భవిష్యత్తులో భీముడిది. అప్పుడు వాడు మూర్ఖుడు మళ్ళీ సైన్యాన్ని పోగేసుకొస్తాడు, మళ్ళీ సైన్యాన్ని చంపుదాం, వాణ్ణి వదిలేద్దాం. ఈ విధంగా ఎప్పటికప్పుడు సైన్యమును చంపి వాడిని వదిలేస్తూ ఉంటే వాడు పట్టువదలని విక్రమార్కుడులా సైన్యాన్ని తీసుకొస్తూ ఉంటాడు. మనం భూదేవికి బరువుని తగ్గించవచ్చు ఈ పాపాత్మల్ని చంపి అంటూ ఉండగానే ఆకాశం నుంచి దివ్వున రెండు రథాలు దిగాయట. ఆకాశాత్ సూర్యవర్చసౌ రథౌ ఉపస్థితౌ సద్యః ససూతౌ సపరిచ్ఛదౌ. ఆకాశం నుండి సూర్యుని వలె ధగ 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 వెలిగిపోతున్న రెండు రథములు దిగాయి. సూతుళ్ళు కూడా దాంతోపాటు వచ్చారు. అందుకే దారుకుడు బలరాముడి సారథి వీళ్ళిద్దరూ డైరెక్ట్గా వైకుంఠం నుంచి వచ్చిన వాళ్ళు. ఈ రథాలతో పాటు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు భూలోకపు వాళ్ళు కారు. అందుకే చిట్ట చివరిదాకా కృష్ణుడి సారథిని ఎవరన్నా చంపగలిగారా? తక్కిన వాళ్ళ సారథులు చచ్చిపోయారు. కానీ భీముడి సారథి విశోకుడు అని ఉన్నాడు, వాడి పేరు విశోకుడు. భీముడి సారథి మహాభారత యుద్ధంలో చివరిదాకా బతకడమే కాదు, పరీక్షిత్తు పుట్టేదాకా బతికినవాడు వాడొకడు. భీముడి సారథి చాలా గట్టాడు, భీముడిలాగే దృఢమైన వాడు. అందుకే భారత యుద్ధంలో అతను చచ్చిపోలేదు. ఎలాగో కృష్ణ పరమాత్ముడు అర్జునుడి సారథి కాబట్టి ఆ కృష్ణ పరమాత్ముడిని వీళ్ళు ఏం చేయగలరండి, వాళ్ళ మొహం ఒక్క బాణం కూడా ఏం చేయలేదు. అందువల్ల అర్జున సారథి చివరిదాకా ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సారథి వైకుంఠం నుంచి రావడం వల్ల కృష్ణుడు అవతారం చాలించాక కొద్ది రోజులే ఉండి ఆ తర్వాత ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాట. ఆయన పేరు దారుకుడు. ఆయన కూడా కృష్ణుడిలాగా అందంగా ఉండేవాట. ఏదో సినిమాల్లో చూపిస్తారులేండి, ఓ ముసలాండి పెట్టేసి వాడిని ఎత్తుకో తలపాగా పెట్టి. కృష్ణుడి సారథి అలా ఉంటాడా? కృష్ణుడి సారథి ముసలాడైతే ఆయనే నడుపుతాడు. అచ్చం కృష్ణుని వలె యావజ్జీవితం నవయౌవనంతో నీలమేఘఛాయ శరీరుడై సుందరుడై ఉన్నాడన్నారు దారుకుడు. అటువంటి దారుకుడితో పాటు అంటే సారథులతో పాటు రథాలు వచ్చాయి. వాటికి ఈ రథాన్ని ఎవరు బాణాలతో కొట్టినా నాశనం కాకుండా ఉండేటటువంటి కవచాలున్నాయి. ఇక అందులో కూడా రథంలో కూడా కవచాలున్నాయి, యుద్ధం చేసేవాడు ధరించడానికి పనికొచ్చే కవచాలు. పైన ధ్వజములున్నాయి. ఒక రథము అంటే కృష్ణుడి రథమునకు గరుడధ్వజం రెపరెపలాడుతున్నది. శ్రీకృష్ణ పరమాత్మని రథం పైన ఉండేటటువంటి ధ్వజం ఉందే ఆ జెండా గుడ్డ, ఆ గుడ్డ మీద బంగారపు రంగులో గరుత్మంతుని చిత్రీకరించబడి ఉన్నాడు. గరుత్మంతుని యొక్క బొమ్మ బంగారంతో వెయ్యబడి ఉంది, గాలికి రెపరెపలాడుతుంది. అందుకనే కృష్ణుడు గరుడధ్వజుడు. ఇక రెండవ రథం, అది బలరాముడి కోసం వచ్చింది పైనుంచి. దాని జెండా మీదే ఉంటుంది తాళధ్వజం, తాడి చెట్టు ఉంటుంది. భూలోక కల్పవృక్షం తాడి చెట్టు అన్నమాట. తాటి చెట్టుని జెండాల మీద ఆ రోజుల్లో ఇద్దరు పెట్టుకున్నారు, ఒకడు బలరాముడు, ఇంకొక ఆయన భీష్ముడు. భీష్ముడు కూడా తాళధ్వజుడు అన్నమాట. కొంతమందికి కొన్ని జెండాలు ఉంటాయి, ఒకే జెండాతో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది మాత్రం జెండాలు మారుస్తారు, ఉండవు ఎప్పుడే పార్టీలో కడతారో తెలియదు కదా, అందుకని రెండు జెండాలు సిద్ధంగా పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళలో కర్ణుడు. కర్ణుడు ఒక్కొక్కప్పుడు శంఖం పెట్టుకుంటాట, ఒక్కొక్కప్పుడేమో ఏనుగురు పెట్టుకున్నట్ట, రెండూ ఉన్నాయట. అందుకే శంఖధ్వజుడు హస్తిధ్వజుడు అని ఆయన గురించి చెప్పారు. ఒక్క అర్జునుడితో యుద్ధం చేస్తున్నప్పుడే జెండా మీద ఏనుగు పెట్టుకున్నాడు, ఇక్కడేమో ఆంజనేయుడు ఉన్నాడు. ఈ ఆంజనేయుడు అలా చూడగానే జెండా ఎగిరి పక్కకు పడిపోయిందిట. మహాభారతంలో చెప్పారు కపిధ్వజం అంటే నిజంగా ఆంజనేయుడు వచ్చి ఏయ్ జెండా పడిపో అన్నట్ట. అలా అనడంతో ఆ హస్తిధ్వజం పడిపోయింది, ధ్వజం పడ్డంతో చచ్చిపోయినట్టు లెక్కేశారు. జెండా విరిగి కింద పడిందా, ఇక వాడు ఎజెండా వెళ్ళిపోయినట్టే. అందువల్ల ఎందుకు చెప్తానంటే ఎవరి జెండాలు, వారి కృష్ణ పరమాత్ముడిదేమో గరుడ ధ్వజం, వాడి తాళధ్వజం. ఇక కృష్ణుడి రథంలో శారంగం అనే ఒక కోదండం ఉన్నది, విల్లు, మంచి బాణాలు ధగధగ వెలిగిపోతున్న బాణాలు ఉన్నాయి, అవి నాలుగే ఉంటాయి, ఎన్ని తీసినా వెళ్ళి నాలుగు వస్తాయి. ఇక ఇది కాక సుదర్శన చక్రం, పాంచజన్యం అనే శంఖం, కౌమోదకి గద, ఇవన్నీ ఆ రథంలో ఉన్నాయి. రెండవ రథం బలరాముడి రథంలో రోకలి ఆయుధం, ముసలం, నాగలి, అది కూడా గొప్ప ధనుస్సు ఉన్నది ఆయన దగ్గర. ఆ ధనుస్సు ఆయనకు కూడా అక్షయ తూణీరాలు ఉన్నాయి. అప్పుడు కృష్ణుడు, చూచావా అన్నయ్యా, దుష్ట శిక్షణ చెయ్యాలని మనం సంకల్పించి సంకల్పించగానే వైకుంఠం నుంచి మన కోసం దివ్య రథాలు వచ్చాయి, ఈ రథం నువ్వు స్వీకరించు, దాని మీద నువ్వెక్కు, ఈ రథంలో నేను ఎక్కుతాను, ఇద్దరం కలిసి యుద్ధానికి అడదాం, మన అవతార లక్ష్యం నెరవేరబోతున్నది అని పలికి దారుక ఇక రథం తోలన్నట్ట. అప్పటికే యాదవులంతా రథాల మీద ఎక్కి యుద్ధానికి సంసిద్ధులయ్యారు. శ్రీకృష్ణుడు నగరద్వారం దగ్గరకు వచ్చి తలుపు తీయించుకొని, సింహద్వారం తీసుకుని కోట తలుపు బయటకు వచ్చాడు. రావడంతో భయని శంఖాన్ని ఊదట, శంఖం దధ్వౌ వినిర్గత్య హరిర్ దారుక సారథిహి. శంఖం ఊదుకుంటూ దారుకుడనే సారథి రథం తోలుతూ ఉండగా నగరద్వారం నుండి బయటకు వచ్చాడు. అసలు ఆయన శంఖం ఊదడంతో శత్రువుల్లో కొందరికి హార్ట్ అటాక్ వచ్చి గుండె పగిలి చచ్చిపోయారు. రథంలో కూర్చునివాడు ఆ అని వెనకబడి చచ్చిపోయాట. ఇంక వాడిని ఎవరు తీసుకెళ్ళి తగలట్టక్కర్లా. ఇదేంటి ఆశ్చర్యం అనుకున్నారు యాదవులు. అసలు యుద్ధం లేదు, గట్టిగా ఒక చక్రం వేసింది లేదు, బాణం వేసింది లేదు, శంఖం ఊత్తేనే చచ్చారు వారి వీళ్ళ దుంపల దగ్గర. ఇంతేనా జరాసంధుడి భటుల యొక్క పరాక్రమం అన్నారట. జరాసంధుడి భటులు పరాక్రమవంతులే, కానీ కృష్ణ శంఖధ్వని అంత బీభత్సంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. దాంతో జరాసంధుడు ఆశ్చర్యపోయాడు. నాకు ఆశ్చర్యం ఈ 17వ శ్లోకం చదివినప్పుడల్లా, తతోభూత్ పరసైన్యానాం హృది విత్రాస వేపతుహు అన్నారు. శ్రీకృష్ణుడి శంఖధ్వానం శత్రు సైన్యముల యొక్క హృదయములను విత్రాస బాగా భయపెట్టేసింది. వేపతుహు కదిలిపోయేట, గుండెలు కదిలిపోయాయి, అవిసిపోయాయి, వణికిపోయాయి, పిరికి గుండెలుంటే ఆగిపోయాయి, అంతటి శంఖధ్వని చేశాడు ఆయన. ఇక అప్పుడు జరాసంధుడు పక్కపక్కనవి, ఏదో శంఖం ఊది కొంతమందిని చంపాను కదా వీరుండి అనుకుంటున్నావేమో కుర్రాడా, నీ గట్టిగా నీ వయసు చూస్తే ఓ 14 ఏళ్ళో 12 ఏళ్ళో 13 ఏళ్ళో ఎంత ఉందో తెలియదు. ఏదన్నా ఊన షోడశ వరుషుడు 16 ఏళ్ళు లోపు నీ వయస్సు, మూతి మీద ఇంకా పూర్తిగా కూడా మీసములు రావడంలా, ఇప్పుడిప్పుడే కొంచెం పచ్చమీసాలు వస్తున్నాయి. ఆ బలరాముడు కొంచెం నీతో పోలిస్తే కొంచెం పెద్దళ్ళ బలవంతుళ్ళ కనపడుతున్నాడు. నువ్వు బాలుడివి, గోపాలుడివి, ఈ భూపాలుడితో యుద్ధం చేయటానికి నువ్వు పనికిరావు, వీలుంటే మీ అన్నయ్యను పంపించు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి పెరుగులు అన్నాలు తిను, అదీగాక మహిమతో నేను వైకుంఠంలో ఉన్నాను అనుకుంటావేమో, ఈ మధ్యన విష్ణువుని చెప్పుకుంటున్నావుట, మహిమతో నుండంగ మధురాపురముగా అని పొలుపారు వైకుంఠపురముగాదు, ఆలిల్చి వినగన బాహుస్వనము కాని నారదు వీణాస్వనంబు కాదు. నువ్వేదో పెద్ద విష్ణువుని వైకుంఠపురం నుంచి వచ్చాననుకుంటున్నావేమో, ఇక్కడ నీ మహిమలు ప్రదర్శిస్తే పనికిరావు, మహిమలు ప్రదర్శించడానికి ఇది మల్లుడి నగరం మధురాపురం, నీ వైకుంఠం కాదు, నీ మహిమలు అక్కడ ఇక్కడ చెల్లవు. ఇక నారదుని వేణైతే మధురంగా ఉంటుంది కాబట్టి వినొచ్చు, ఇక్కడ యుద్ధంలోకి వస్తే నా ధనుష్టంకారం వినపడుతుంది, నా చేతుల చప్పుళ్ళు వినపడతాయి, అంతేకాని నారదుని వేణ వినపడదు, ఏమనుకుంటున్నావు గోపాల అనగానే కృష్ణుడు నవ్వాడు. గోపాలుడు అన్నావు, దీనివల్ల నాకు ఏం పోతుంది, నువ్వు ఎన్ని తిట్టినా తిట్లని నేమే చెయ్యవు. నిజంగానే గోపాలుండే ఆవుల్ని పాలించాను, ఇంద్రియాలు నదుపులో పెట్టాను, మూర్ఖుడా. గోపాలుడను తునన్ను పలికితి భూపాలకదేననేమి పోయడి. నన్ను గోపాల అన్నవోయ్ భూపాల, ఎంత మాత్రం చేత నాకు పోయేది లేదు, నీకు వచ్చేది లేదు, ఇప్పుడు యుద్ధంలో ఇద్దరం యుద్ధంలో కలుసుకుందాం, నేను ధనుస్సు ఎక్కు పెడతాను, నువ్వు ధనుస్సు ఎక్కు పెట్టు, నీ బాణాలు నువ్వేయి, నా బాణాలు నేను వేస్తాను. అప్పుడు తెలుస్తుంది గోపాలక భూపాల వ్యాపారాంతరము తెలియవచ్చును మనకు. అప్పుడు ఎవడు గోపాలుడో ఎవడు భూపాలుడో ప్రజలకి తెలుస్తుంది, ప్రపంచానికి తెలుస్తుంది, రారా అని పిలిచాట. ఇంకేముంది, ఘోర యుద్ధం జరిగింది. మొదట్లో ఆ యుద్ధంలో గోపాలకులు పారిపోయారు. అప్పుడు విజృంభించి మహానుభావుడు బలరాముడు ముందుకు దూకాడు. ఆయన ముందు కాసేపు బాణాలతో యుద్ధం చేశాడు. అబ్బే, ఈ బాణయుద్ధం అయితే ఇప్పట్లో తెమిరేటట్లేదు అనుకుని నాటు యుద్ధం మొదలుపెట్టాడు. నాగలెత్తి భయమని ఒక 100 రథాలు ముందుకు ఈడ్చి గొరగొరగొర రథాలని ముందుకు లాగిపారేశాడు, ఈడ్చాడు. ఇంకో చేత్తో రోకలు పట్టుకున్నాడు, ఆ రథాలని బడ 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 బాదేయడం మొదలెట్టాడు. రథాలు పగిలిపోయాయి, టెక్కాలు విరిగిపోయాయి, జెండాలు కూలిపోయాయి, గుర్రాలు పచ్చడి పచ్చడి చచ్చిపోయాయి, చక్రాలు ముక్కలైపోయాయి, అందులో ఉన్న సారథుల యొక్క తలలు పగిలిపోయాయి, రథికుల యొక్క డొక్కలు విరిగిపోయాయి, కొందరికి పక్కటెముకలు విరిగిపోయాయి, నెత్తురు భయమని పైకి చిమ్మింది, ఒక మడుగైపోయిందిట రక్తం, ఒక ప్రవాహం అయిపోయింది. ఈ చచ్చిపోయిన వాళ్ళ శరీరాల నుంచి వస్తున్న రక్తమంతా నేల మీద ప్రవహిస్తూ ఉంటే ఆ రక్తపు టేరులో కొంతమంది చేతులు కొట్టుకుపోతున్నాయి. ఆ చేతులు చూడడానికి చేపల్లో ఉన్నాయి. కొందరు తలకాయలు వెళ్ళిపోయాయి. ఆ తలకాయల పైన ఉన్న జుట్టు నదిలో నాచులా ఉంది. మరికొంతమంది నడుములు మొసళ్లల్లా కనపడ్డాయి. ఈ విధంగా శత్రువుల రక్తం అనే ఒక ప్రవాహంలో వాళ్ళ అవయవాలే చేపలుగా నాచుగా మొసళ్ళుగా పీతలుగా కనపడ్డాయి. అంత బీభత్సమైపోయింది దృశ్యం. ఆ యుద్ధం కూడా ఏం కష్టపడటం లేదు. బలరాముడు నానా యాతన పడిపోయి గుంతుకు దించుకొని అరిచిపోయి యుద్ధం చేసింది ఏం లేదు. కొంతమంది యుద్ధం చేస్తే టెన్షన్ ఉంటుంది మొహంలో, ముఖం చూస్తే వీడేదో యుద్ధానికి పెడుతున్నాడు అనిపిస్తుంది. ఆయన చిరునవ్వు నవ్వుతూ యుద్ధం చేశాట. నవ్వుతూ యుద్ధం చేస్తేనే ఇలా ఉందన్నారు. ఇక నిజంగా ఆయన కోపగిస్తే ఏమవుతుందో ఆలోచించండి. హసితహరి నీల వసనము విశాలకటిని అసమనయనాద్రి పరి లసితమగు మేఘోల్లసనము వహింపకర కిసలయము హేమమణి విసర వలయద్యుతులు దశల తొదలందుం పసలుగురియంగ బలుడు దర హసితము ముఖాబ్జమున నెసగ ఘన కాలాయసమయమోగ్రతర ముసలము వడిన్ విసరి కసిమసగి శత్రువుల అసువులకు బాపెన్. ఆయన చిరునవ్వు నవ్వుతూ తెల్లని శరీరం మీద నల్లని వస్త్రం కట్టుకున్నాడు. అది చూడడానికి ఎలా ఉందన్నమాట, కైలాస పర్వతం తెల్లగా ఉంటుంది, ఎందుకంటే అంత మంచే గనక. మీలో కేదారం చూసిన వాళ్ళకి తెలుస్తుంది, బదరీ చూస్తే తెలుస్తుంది, ఇంట్లో కూర్చుంటే ఏమీ తెలియదు, ఇడ్లీని ఉల్లిపాయ చట్నీ తప్ప. కాబట్టి తెల్లని కైలాస పర్వతం మీద ఒక నల్లని మబ్బు కమ్మితే ఎలా ఉంటుందో తెల్లగా ఉన్న బలరాముడు నడుముకి కట్టుకున్నటువంటి వస్త్రం ఎలా ఉంది. అది ఇంద్రనీలమణి కాంతులు వెదజల్లుతున్నది. చేతులు ఎర్ర తామర పువ్వుల్లో ఉన్నాయి, అది కూడా కెసలయ్యంట, చిగురుటాకుల్లో ఉన్నాయట, అంత మృదువుగా ఉన్నాయి. అటువంటి దానితో ఇనపరోకలు తీసుకుని పట్టపట్టపట్టపట్ట శత్రువుల తలలు పగలగొడుతూ ఉంటే శత్రువులు కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఈ మహాఘోర యుద్ధంలో జరాసంధుడి సైనికులు 23 అక్షౌహిణీల మంది చచ్చారు. ఒకరిద్దరు కాదు, 23 అక్షౌహిణీల మహాసైన్యం నశించిపోయింది. జరాసంధుడు ఒక్కడే యుద్ధరంగంలో దిష్టిబొమ్మలా నిలబడ్డాడు. పొలం మధ్యలో దిష్టిబొమ్మను పెడతారు కదా, అలా నిలబడ్డాట. అందరూ పోయారా అనుకుంటూ అప్పుడు బలరాముడు తన ధనుష్టంకారం చేస్తూ 3 బాణములతో వాడి జెండా విరగ్గొట్టాడు. 4 బాణములతో గుర్రములు పడగొట్టాడు. 1 బాణంతో సారథిని చంపాడు. మరో 2 బాణములతో రథచక్రాలు విరగ్గొట్టాడు. జరాసంధుడు గద విసిరితే ఆ గదని విరగ్గొట్టాడు. జరాసంధుడు రోకలు విసిరితే రోకల్ని రోకలతో పడగొట్టేశాడు. ఇలా పడగొట్టి రివ్వును ఎగిరి వాడి మీదకు దూకాడు. ఆ క్షణంలో చూడ్డానికి ఆ దృశ్యం ఎలా ఉంది, ఒక సింహం మీదకి మరో సింహం దూకినట్టుగా ఉంది. బలరాముడనే గోపాల సింహం జరాసంధుడనే మరో సింహాన్ని బక్క సింహాన్ని పట్టినట్టుగా అమాంతంగా ఎగిరి దూకెట్ట రథం మీదకి. వాడు జుట్టు పుచ్చుకుని ఈడ్చేశాడు. కింద పారేసి మెడ మీద కాలు పెట్టి ఒక్క తొక్కు తొక్కాడు బలరాముడు. అమోహకర్ములు తల్లడిల్ల భయదాహంకారుడై సీరి దోరంహం బొప్ప హలాహతిన్ రథతనూరధ్యంబులంగుల్చి తత్సంహార స్పృహ జొచ్చి బట్టెను జరాసంధున్ మదాంధున్ మహాసింహంబున్ ప్రతిసింహ ముఖ్యము బలశ్రీ పట్టు నేర్పేర్పడం. పాపాత్ములు వణికిపోతూ ఉండగా, పుణ్యాత్ములు సంతోషిస్తూ ఉండగా, భయంకరమైన రూపంతో చేతిలో నాగలి రోకలి పట్టుకున్న బలరాముడు ఎగిరి జరాసంధుడి రథం మీదకి దూకి ఒక సింహాన్ని మరో సింహం పట్టుకున్నట్టుగా పట్టుకుని నేల మీదకి ఈడ్చి వాడి కిరీటం తీసి అవతల పారవేసి మెడ మీద కాలితో గట్టిగా ఒక తొక్కు తొక్కి జుట్టిలా పీకి, ఏమిరా మేం గోపాలకులమా, మాకేమీ చేత కాదా, నువ్వు మహారాజువా, మమ్మల్ని చంపడానికి వచ్చావా, ఇప్పుడు తెలిసిందా ఎవరు వీరులో ఎవరు భీరులో, మూర్ఖుడా ఈ దెబ్బతో నువ్వు చచ్చావు అని క్షణంలో పిడికిలి బిగించి వాడి నెత్తి మీద దెబ్బ కొట్టబోయాడు. నిజంగా బలరాముడే కనుక పిడికిలి బిగించి వాడి నెత్తి మీద కొట్టుంటే వాడి తలకాయ కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోయేది. తిరుపతి మెట్లెక్కుతున్నప్పుడు మెట్ల మీద కొడతారే కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయ అలా కొట్టడంతో ముక్కలు ముక్కలైపోతున్నది, అలా పగిలిపోయేదే వాడి తల. అంతలోనే కృష్ణుడు టక్కునొచ్చి ఆ చెయ్యి గట్టిగా పట్టేశాడు. అన్నయ్య వద్దు, తగ్గు, తగ్గేదేలే అనకు, తగ్గు. నేనేం చెప్పాను, వీడిని వదిలేద్దాం, వీడి సైన్యాన్ని చంపుదాం, దానివల్ల ఎప్పటికప్పుడు వీడు మళ్ళీ యుద్ధానికి వస్తాడు, తద్వారా సైనికులు చంపుతూ ఉంటే భూభారం తగ్గిపోతుంది, పాపాత్ములు చచ్చిపోతే భూదేవికి బరువు తగ్గుతుంది అని సైగలతో చెప్పేట. ఏం గొంతుకు చించుకుని అరవలేదు ఆయన. చూపులతో మాట్లాడుకునేవారండి అన్నదమ్ములు వాళ్ళు. కొంతమందికి ఎప్పటికీ అర్థం కాదు, ఓ భార్యామణి అంటే ఏమిటి దవడు దరుస్తావు అంటాడు, అతిరహస్యం బట్టబయలను. చక్కగా చూపులతో ఒకరి మనస్సు ఒకరు అర్థం చేసుకుని పనిచేసేటటువంటి వాళ్ళు అవసరం. బలరాముడు అలా చూస్తే కృష్ణుడికి అర్థమవుతుంది, కృష్ణుడు అలా చెప్పగానే ఆయనకి అర్థమైపోతుంది. ఏది ఎంత కోడ్ లాంగ్వేజ్ అన్నమాట. అలాంటి మహాత్ములు ఉండేవాళ్ళండి. కృష్ణుడు చెప్పిన మాట అర్థమైపోయింది బలరాముడికి. ఓహో వీడిని వదిలేయమంటున్నాడు ఈయన అనుకుని వెంటనే కాలు తీసి పిడికిలి బిగించడం మానేసి కృష్ణుడికి అప్పగించాడు జరాసంధుణ్ణి. అప్పుడు కృష్ణుడు, ఏం జరాసంధ, ఇందాక చాలా రకాల మాటలు మాట్లాడావు, మాట్లాడటం తేలికే, ఆ మాటలు నిలబెట్టుకోవడమే కష్టం. మమ్మల్ని క్షుద్రులన్నావు, అల్పులన్నావు, క్షణాల్లో చంపి పేగులు బయటికి తీస్తానన్నావు. ఇప్పుడు నేను ఆపకపోతే మా అన్నయ్య నీ పేగులు తీసేవాడు, నీ బుర్ర పగలగొట్టేవాడు, నీ బుర్ర రామకీర్తన పాడేవాడు. సరే అయ్యింది, ఏదో అయ్యింది, సిగ్గుంటే ఇంటికెళ్ళి ఆత్మహత్య చేసుకు చావు, పౌరుషం ఉంటే మళ్ళీరా. కృష్ణుడు వారు రెచ్చగొట్టేటండో, దుఃఖం పొమ్ పని లేదు పొమ్ము బల సందోహంబులం తెమ్ము చేతఖేదం బెడలంగరం కాదేని భూస్వఖేలజ్జన వెల్ల మెచ్చగ తను త్యాగంబు చేయందగు. దుఃఖించవద్దు, జయాపజయాలు దైవాధీనాలు. ఒక్కొక్కసారి వీరుడు కూడా ఓడిపోవచ్చు, పనికి మాలినవాడు విజయం పొందొచ్చు. కాబట్టి ఈ జయాపజయాలని దృష్టిలో పెట్టుకుని ఓడిపోయామని ఏడవడం, నెగ్గామని సంతోషించడం చెయ్యకూడదు. వెళ్ళు, మళ్ళీ 23 అక్షౌహిణీల్ని తీసుకురా, ఒక్కడ కూడా తగ్గకుండా. వచ్చి వీలుంటే మమ్మల్ని జయించడానికి ప్రయత్నించు, కుదరదనుకో ఇంకెందుకు బతకడం అనుకుని ఆకాశంలో వాళ్ళు నేల మీద వాళ్ళు సంతోషించేలాగా ప్రాయోపవేశం చేసుకుని ఆత్మహత్య చేసుకు చావు. అప్పుడు మేధఖండంబులు భూతముల్తిన తనుత్యాగంబు చేయందగును. నీ శరీరంలో ఉన్న రక్తం మాంసం నక్కలు కుక్కలు గ్రద్దలు రాబందులు తింటాయి, నీ శరీరం 10 మందికి ఉపయోగపడుతుందిరా నాయన. నువ్వు చచ్చేటప్పుడు విషం తాకుండా చచ్చిపోయావనుకో, దానివల్ల లాభం ఏంటంటే నీ శరీరం ఇతరులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. అలా చస్తావో లేక మళ్ళీ సైనికుల్ని తీసుకుని పౌరుషంతో యుద్ధానికే వస్తావో నీ ఇష్టం అని మెడబట్టుకుని తోసేశాడు. వాడు పళ్ళు పటపట కొరుకుతూ వెళ్ళిపోయాడు. 6 నెలల సమయం తీసుకున్నాడు. మళ్ళీ 6 నెలల తర్వాత ఏకంగా 23 అక్షౌహిణీలను మళ్ళీ పోగు చేశాడు, మొండిపోయినవాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ బలరామకృష్ణులు వాడి సైనికులు చంపి పారవేశారు, వాడిని వదిలేశారు. మళ్ళీ వచ్చాడు వాడు, 17 సార్లు దండయాత్ర చేసేటల వాడు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, 17 సార్లు బలరామకృష్ణులు వాడు ఒక్కడే వదిలేవారు, మిగతా సైనికులు చంపేసేవారు. ఇక 18వ సారి రావడానికి వాడికి 2 ఏళ్ళు పట్టిందండి. ఎక్కడొస్తారు సైనికులు? పెట్టుబడి అంతా అయిపోతుంది, ఈ పెట్టుబడి అంతా కృష్ణుడు చంపేస్తున్నాడు. అందుకని ఈ 18వ మారు దండయాత్రకి కొంత సమయం తీసుకున్నాడు వాడు. అంటే 18వ మారు వాడు దండయాత్రకు వచ్చే సమయానికి ఇంచుమించుగా కృష్ణుడికి 28 ఏళ్ళు దాకా వచ్చాయన్నారు. కాబట్టి కృష్ణుడి పెళ్ళి మనం అనుకున్నట్టుగా 16 ఏళ్ళకి ఏమవలా, రుక్మిణీదేవి కొంచెం చిన్నదవ్వచ్చు కానీ కృష్ణుడికి 28 ఏళ్ళు దాదాపు వచ్చాయి. ఈలోపు మన నారదుల వారు ఏది 18వ వారు జరాసంధుడు సైన్యం పోగు చేసుకుని మధురా నగరానికి వచ్చే లోపు స్వయముగా నారదుడు బయలుదేరాడు. ఎక్కడికి? అరబ్ కంట్రీస్కి వెళ్ళాడు. ఎడారుల్లో కాలయవనుడు అని పేరు కలిగిన ఒకడున్నాడు. వాడు యవనుడు, పెద్ద గెడ్డం, రాగి గెడ్డం, వాడికి బోడిగుండు ఒకటి వేసుకుని లక్షణాల పురుషుడికి రాగివేశాలని అన్ని రాగివేశాలు, దరిద్రపు గడ్డం, వాడు చూస్తేనే భయం, ఆ పళ్ళు చూస్తే భయం. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళాట. వాడి దగ్గర అరేబియా గుర్రాలు కూడా బాగా ఉండేవాడు, మంచి గుర్రాలు, ఒంటెలు ఇవన్నీ ఉంటాయి వాడికి, ఎంగిలి మెతుకులు ఎక్కువ తింటాడు వాడు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, యవనా, నువ్వేదో పెద్ద గొప్పవాడు అనుకున్నాను, నువ్వు ఈ గొప్పవాడివి కాదేమో అన్నట్ట. దాంతో ఈయన తెల్లబోయాడు. హఠాత్తుగా వచ్చి, నారద నువ్వు గొప్పవాడు అనుకున్నాను కాదనిపిస్తోంది, ఏమిటి ఇలాంటి మాటలు, నేను ఎందుకు గొప్పవాడిని ఎంత పోరో, ఇప్పుడు ఎందుకు గొప్పవాడిని కాదు అన్నట్ట. చెప్పైనా నన్ను రెచ్చగొట్టు, రెచ్చగొట్టాకైనా చెప్పు. అంతేగాని హఠాత్తుగా వచ్చి కాల యవన నువ్వు ఎంతకాలం గొప్పవాడు అనుకున్నాను నువ్వు కాదనిపిస్తోంది అంటే నాకేం అర్థం అవ్వద్దు అనగా, అప్పుడు ఆయన నవ్వాడు. యవనా, నీవు సమస్త భూపతుల బాహాఖర్వ గర్వంబులల్ పవను డభ్రములల్ హరిల్చుపగిదిల్ భంజించియున్నేలనోర్వవు, యాదవులల్ గల్వవు వారలల్ మరచియో దైన్యంబును చెందియో. యవనా, నీవు ఒకప్పుడు చాలా వీరుడివని నాకు తెలుసు, ఎందుకంటే నేను చూచాను. నువ్వు 3 కోట్ల మంది నీ మ్లేచ్ఛ సైన్యాన్ని వెంట పెట్టుకుని ఈ భూమండలం అంతా తిరిగావు, చాలామందిని జయించావు, కొంతమందిని జయించలేక వాళ్లతో స్నేహం చేసుకున్నావు, అందులో కంసుణ్ణి స్నేహితుడి చేసుకున్నావు, జరాసంధుడితో యుద్ధం చేసి ఓడిపోయి జరాసంధుడితో స్నేహం చేసుకున్నావు, నువ్వు చాలా గొప్పవాడివే, ఎవరితో స్నేహం చేసుకోవాలో ఎవరిని చంపాలో నీకు బాగా తెలుసు, కానీ ఇలా అందరినీ జయిస్తూ ఇతరులను మిత్రులను చేసుకుంటూ తిరుగుతున్న నువ్వు ఈ మధ్యకాలంలో దండయాత్రలకు వెళ్ళడం మానేయడానికి గల కారణమేమిటి? ఈ మధ్యన బలరాముడు, కృష్ణుడు అని ఇద్దరు తయారయ్యారు. అందులో ఆ కృష్ణుడు అనేవాడు ఉన్నాడే, అతడి మహిమ ఎంత అంతా కాదు అని అందరూ పొగుడతారు. అతడు నీకు అత్యంత ఆత్మీయుడైన కంసుణ్ణి చంపాడు, నీకు మరొక మిత్రుడు అయిన మహావీరుడైన జరాసంధుణ్ణి 17 పర్యాయములు తుక్కు తుక్కు కింద కొట్టి వదిలిపెట్టాడు, జరాసంధుడి సైన్యం చచ్చి వాడు ఒక్కడే దిక్కు లేకుండా పోయాడు, ఇప్పుడు మళ్ళీ ఆ జరాసంధుడు కృష్ణుడి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి తగిన సైన్యం ఎక్కడ దొరుకుతుందా అని అన్వేషిస్తున్నాడు. ఇంత గందరగోళం సృష్టిస్తున్న బలరామకృష్ణుల్ని, యాదవుల్ని జయించలేకపోతున్నావు, కారణమేమిటి? వారలన్ మరచియో, వాళ్ళు అసలు ఉన్నారని నీకు తెలియదా? అసలు యాదవులు అనేవాళ్ళు ఉన్నారని తెలియదా? లేక దైన్యంబు నుంచెందియో, భయపడ్డావా, దీనుడి అయిపోయావా, అమ్మో యాదవులతోలికెడితే చచ్చిపోదాం అని వణికిపోయి యుద్ధానికి వెళ్ళలేదా? లేక వాళ్ళు ఉన్నారని తెలియక ఏం జరిగిందో తెలియదు, కానీ నీవు ఈ యుద్ధం చేయకపోవటం వల్ల, కృష్ణుడి మీదకి దండయాత్రకి వెళ్ళకపోవటం వల్ల ప్రజలు మాత్రం కాలయవనుడు పిరికాడు అనుకుంటున్నారు, గొప్పవాడు కాదంటున్నారు, ఆ విషయం చెప్పడం నా ధర్మం అనగానే ఆయన తెల్లబోయాడు. నారద, నువ్వు చెప్పింది నిజమే, కృష్ణుడనే ఒక కుర్రాడు తయారయ్యాడా, వాళ్ళ అన్నయ్య బలరాముడా, కంసుణ్ణి చంపారా, అంత వీరుడు, నన్నే జయించిన కంసుడు వాళ్ళ చేతిలో చచ్చిపోయాడా, ఇదైతే చాలా విచిత్రంగా ఉంది అని బోడిగుండు బాగా గోక్కుని, పైగా జరాసంధుడు కూడా ఓడిపోయాడా అని ఈ వైపు కూడా బోడిగుండు గోక్కుని, టిక్ 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 అని నెత్తి మీద బోడిగుండు మీద చేతులతో ఒకసారి నాలుగు సరుచుకుని, నారద అయితే నేను వాళ్ళ మీదకు యుద్ధానికి వెళ్ళవలసిందే, ఇంతకీ నీవు చెప్పిన ఆ బాలుడు ఆ కృష్ణుడు ఎలా ఉంటాడో ఒకసారి వర్ణించు, అప్పుడు అతనితో యుద్ధానికి వెళ్లే ముందు వాడు వాడవును కాదో తెలుసుకుని చంపుతాను అన్నట్ట.